విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకరపార్వతీభ్యాం. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. భగవంతుడికి ఒక నియమం ఉన్నది. ఈ ప్రజలు మరీ ఒక స్థాయి దాటి పాపం చేస్తున్నారు ఎక్కువ మంది అనుకుంటే అసలు తన ముఖమే చూపించడా. సర్వాంతర్యామి పరమాత్మ, ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అంతటా ఉంటాడు. అటువంటి పరమాత్మకి మనం గుణరూప కర్మములు కల్పించుకొని ఆయన ఒక మందిరంలో ప్రతిష్ఠించుకొని పూజిస్తున్నాం. అంతటా ఉండే పరమాత్మను ఒక చిన్న గదిలోకి తీసుకొచ్చి పూజ చేసే ఈ వ్యవస్థకి దేవాలయ వ్యవస్థ అని పేరు. ఒక్కసారి ఆవాహయామి అనగానే దేవుడు అందులో వచ్చి కూర్చుంటాడు, స్వస్తి అనగానే తలుపు మూయగానే మళ్ళీ అందులో చెడిపోతాడు. అందుకే రాత్రిపూట తలుపులు మూసాక ఎప్పుడు పడితే ఎప్పుడు తీసి ఇష్టం వచ్చినట్టు దర్శనం చేసుకోకూడదని ఒక శాస్త్రం ఉన్నది. అటువంటి భగవంతుడు కూడా ఎంత దుర్మార్గుండైన అనుగ్రహించే పరమాత్ముడు కూడా, కరుణాస్వరూపుడైన పరమాత్ముడు కూడా మహాపాపాలు పెచ్చిమీరిపోయినప్పుడు మాత్రం కొంతకాలం పాటు తన ఆలయాన్ని తానే మూయించేసుకుని ఏదో వంకతోటి ప్రజలకు దర్శనమివ్వడు. ఈ మహాపాపాల నుంచి మనం బయటపడాలి. రావణాసురుడు కఠోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు, వాడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు, దాంతో శివుడు దర్శనం వాడికి దుర్లభం అయిపోయింది, చివరికి దుర్మరణం పాలైపోయాడు. భగవంతుడు చనువిచ్చాడు కదా అని చంకకెక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అవుతుంది? చివరికి ఎంత పరిస్థితి వచ్చింది? ఎంతో ప్రసిద్ధికెక్కిన అత్యంత ప్రాచీన ఆలయాలు ఇవాళ దర్శనాలు లేకుండా మూసేయవలసి వచ్చిందా? అంటే పరమాత్మకి మనం దూరం అయిపోతుందని తెలియకుండానే అంతటా లేడా అనే కబుర్లు చెప్పకండి. అంతటా ఉంటే నువ్వు అన్నందనుకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆయన అంతటా ఉన్నాడు, కానీ నువ్వు అంతటా చూడాలిగా. కాబట్టి మన పాపం వల్ల ఆ సర్వాంతర్యామిని ప్రత్యేకంగా ఉన్న దివ్య మందిరాల్లో చూడలేకపోతున్నాం. అందులో మీరందరూ ఏం చేస్తారంటే, సిద్ధకుంజికాను ఒక స్తోత్రం ఉంది, ఈ స్తోత్రాన్ని ప్రస్తుతం పారాయణ చేస్తే మీ వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు, దాంతోపాటుగా ఈ భయంకర రోగాల నుంచి విముక్తి పొందుతారు. వీలున్నంత వరకు భక్తితో భగవన్నామస్మరణం కూడా చేయండి. అది చేసేటప్పుడు ఎందుకొచ్చిందిరా, ఎందుకొచ్చిందిరా, వెంకటరమణ ఎందుకొచ్చిందిరా అన్నట్టుగా గోవింద నామస్మరణం ఏడుస్తున్నట్టు చేయకండి. ఇలా అన్నాను ఏమనుకోదు, కాస్త ఉత్సాహంగా చేయాలి, భక్తితో ఆర్తితో చేయాలి, తన్మయత్వంతో ఆర్తితో పిలిస్తే పరమాత్ముడు రాకుండా ఉంటాడా?
సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. సత్యదేవుని నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, సత్యనారాయణ వ్రతమండి, సత్య శోకాలు మాపేడి పాపాలు బాపేడి, శోకాలు మాపేడి లోకాన్న భోగాలు వసగేది ఏది, నారాయణ వ్రతమే సత్య నారాయణ వ్రతమే, ఏ శాంతి సుఖాల తేలించునేది, ఆనందదాయి వేరే ఇంకేది, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరించే సులభోపాయము సత్యనారాయణ వ్రతమండి, సత్యనారాయణ వ్రతమండి, సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాలు చూపించు త్రోవా, శ్రీనాథు పాదాలు నారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతమే, నారాయణ వ్రతమే, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాలు చూపించు త్రోవా, నారాయణ వ్రతమే, నారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతమే, ఏరా రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేనండి, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరించే సులభోపాయము సత్యనారాయణ వ్రతమండి, సత్యనారాయణ వ్రతమండి, హరినారాయణ భక్తపరాయణ గోవింద, హరినారాయణ భక్తపరాయణ పావన నామ పాప విరామ, నారాయణ హరి గోవింద, హరినారాయణ గోవింద, నారాయణ హరి గోవింద, హరినారాయణ గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, నమః పార్వతీపతే హర. ఎంతటి పాపాత్ముడైన క్షణంలో పుణ్యాత్ముడిని చేసి కష్టాల నుంచి విముక్తి కలిగించే దివ్య సాధనం భగవన్ నామస్మరణం. ఆ నామస్మరణం చేసే, శివపంచాక్షరి జపం చేసే రావణుడు అంతటి పరమాత్మని దర్శనం చేసుకుని కూడా చివరికి ఆ మూర్ఖుడు ఆత్మలింగం కోరడానికి వెళ్ళి ఆత్మలింగం కోరక మాయ వల్ల భంగపడి అమ్మని కోరుకున్నాడు. చివరికి వాడు నారదుణ్ణి కూడా చంపడానికి మీదకు వచ్చాడు. అప్పుడు నారదుడు, వరి మూర్ఖుడా, నీవు తప్పులు చేసి ఆ తప్పులు నా మీద గెంటుతున్నావు. ఒకప్పుడు మీ అమ్మ సైకతలింగాన్ని చేసి పూజించింది, ఆ సైకతలింగం సముద్రం పాలైపోయింది. అప్పుడు తల్లికి నువ్వేమని మాట ఇచ్చావు? ఆత్మలింగం తీసుకొస్తానని మాట ఇచ్చావు, ఇచ్చిన మాట తప్పావు. తల్లికి ఇచ్చిన మాట తప్పి మొదటి అపరాధం చేశావు. పరమ పుణ్యాత్ముడు అత్యంత కరుణాస్వరూపుడైన ఈశ్వరుడు, అవ్యాజ కరుణామూర్తి అయిన ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే అడక్కూడని వరాలు అడుగుతావా? ఈ ప్రపంచంలో ఎవడైనా జగన్మాతను కోరుకుంటాడరా? ఆ జగన్మాతను కోరుకుంటావా? పోని కోరుకోవడమే కాకుండా సుందరి కౌగలించుకో అంటూ అఖిల జగన్మాత అయిన పార్వతీదేవిని అనరాని మాటలతో బాధపెట్టావు. అయినా తల్లి నిన్ను క్షమించింది, నీ కామాంధకారం పెరిగిపోయింది, కళ్ళు పొరలు గమ్మాయి, చెయ్యకూడని పనులు ఇష్టమొచ్చినట్టు చేసేస్తున్నావు నీవు, అసలు నీకు దేవుడు దెయ్యము అనే భక్తి అంతా పోయింది, ప్రవర్తనంతా అత్యంత ప్రమాదకరంగా తయారయ్యింది, నీకు ధనము పదవి తప్ప మరొకటి లేకుండా అయిపోయాయి, దీనివల్ల నువ్వు ఒకటా రెండా నోటితో ఉచ్చరించడానికి వీలు కానని మహాపాపాలు చేస్తున్నావు, ఈ పాపాల వల్ల ఎక్కడ నువ్వు చచ్చి నరకం పాలవుతావు అని నిన్ను అనుగ్రహించడం కోసం నేను అమ్మవారిని తప్పించి ఈ మండోదరిని అంటగడితే మళ్ళీ నా మీదకు వస్తావురా, చేసిన పాపాలు నువ్వు చేసి నన్ను తిడతావా అని నారదుడు మందలించగానే అప్పటికి వాడికి జ్ఞానోదయం అయ్యింది, వాడిని ఆవరించిన వైష్ణవమాయ తొలగింది, వాడికి పశ్చాత్తాపం కలిగింది, ఆ మూర్ఖుడిలో కూడా కొంత బాధ కలిగింది. స్వతసిద్ధంగా శివభక్తుడు కదా, అమ్మవారంటే భక్తి కలిగిన వాడే, ఎంత అపరాధం చేశాను అని ఇప్పటికి అర్థం చేసుకున్నాడు. వెంటనే నారదా నన్ను క్షమించంటే క్షమించేది నేను కదరా ఈశ్వరుడని ఆయన అదృశ్యమైపోయాడు. అప్పుడు తల్లికి నమస్కరించి నేను ఏమైనా సరే చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళి ఆ ఈశ్వరుడి గురించి కఠోర తపస్సు చేస్తాను, చేసి ఆత్మలింగం సాధిస్తాను, ఆత్మలింగాన్ని లంకానగరంలో ప్రతిష్ఠిస్తాను, లంకలో శంకరలింగం ప్రతిష్ఠించేదాకా మళ్ళీ అడుగు పెట్టను అని బయలుదేరాడు. ఈసారి వాడు మహాతపస్సు చేశాడు, నిజంగా కఠోర తపస్సు చేశాడు. ఎంతో పూర్వం హిమాలయాల్లో తపస్సు చేశాడు, ఈసారి హిమాలయాల్లో కాకుండా వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాడు. వింధ్యపర్వత శిఖరం మీద కూర్చున్నాడు, అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడి గురించి తపస్సు చేశాడు. ఈ తపస్సు చేస్తుంటే శివుడు ప్రత్యక్షం కాకపోతే ఎదురుగొండ యజ్ఞగుండం పెట్టుకుని తన తలలు వరసగా నరుక్కుని అందులో వేసుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, నువ్వు తలలు నరుక్కున్నావు, అందువల్లే నేను నిన్ను మెచ్చుకుని ప్రత్యక్షమవుతున్నాను, అమ్మవారితో సహితంగా ప్రత్యక్షమవుతున్నాను, నువ్వు మొత్తం 10 పర్యాయములు నీ శిరస్సు నరుక్కున్నావు, నరుక్కున్నప్పుడల్లా నీకు శిరస్సు వస్తూనే ఉంది, ఇక మీదట భవిష్యత్తులో దశకంఠుడివై 10 తలలు ఒకేసారి తెగినప్పుడు మాత్రమే నీకు మరణం వస్తుంది, తక్కిన వేళలో మరణం రాకుండా వరం ఇస్తున్నాను. జగన్మాతని ఎలా అయితే కామదృష్టితో చూసావో ఈ జగన్మాతలాగే మరో జగన్మాత అవతారం ఎత్తబోతోంది, ఆవిడ్ని కామదృష్టితో చూసినప్పుడు మాత్రమే నా అంతటి వాడితో నీకు యుద్ధం ఏర్పడుతుంది, అప్పుడు ఆయన చేతిలో నీ 10 తలలు తెగుతాయి, శాశ్వతంగా నశిస్తావు. అందువల్ల అనుచితమైన అపవిత్రమైన కామమునకు మాత్రం గురి కాకు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ, కామము క్రోధము రజోగుణం వల్ల పుడతాయి, వాటిని అదుపులో పెట్టుకోవడమే జ్ఞానుల యొక్క లక్షణము, అజ్ఞానివై నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి పతనం పాలు కాకు అని మళ్ళీ వాడి తలలు వాడికిచ్చి వాడిని ప్రేమతో నిమరగానే వాడు వజ్రగాయుడైపోయాడు. వాడు చాలా ఆనందపడిపోయాడండి. మూర్ఖుడికి అట్టే ఆనందం వస్తుంది, అట్టే దుఃఖం వస్తుంది. ఎక్కువ ఏడుస్తున్నారంటే, ఎక్కువ ఆనందం పొందుతున్నారంటే, అంతలోనే పిచ్చి లక్షణాలు వస్తున్నాయంటే వాడు మూర్ఖుల కింద లెక్క. జ్ఞాని మానసిక ఆనందం పొందుతాడు, పైకి చీటికి వాడికి ఏడవడాలు, మరీ కళ్ళు నీళ్లు పెట్టుకోవడం లేదు, అంతలోనే వాళ్ళు ఆనందం పొందడం, ఇవన్నీ విచిత్ర లక్షణాలు అన్నమాట. వీళ్ళందరినీ కూడా ఏమంటారు అనమాట, మానసిక రోగులు అంటారు. జ్ఞానులు దేన్ని పట్టించుకోరు, వీతరాగ భయక్రోధులు అన్నారు వాళ్ళని. అటువంటి వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. వీత తొలగిన రాగము ప్రేమ కలిగిన వాళ్ళు, వీతరాగులు అనే శబ్దమునకు తొలగినటువంటి రాగము గలవారు. తొలగిన రాగం అంటే ఏమిటి, ఎవడి మీద వ్యామోహం ఉండదని అంతరార్థం, వ్యామోహం వారికి ఉండదు కనుక అటువంటి వాళ్ళని వీతరాగులు అంటారు. రోజు ఏమంటారు, వీతరాగ వదే వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి అంటే ఏమంటారు, రోజు వీతరాగి అని ఓ పదం వాడుతున్నారు. అంటే రాగమునకు అతీతుడైన, ఎవరి మీద పక్షపాతం ఉండదని అంతరార్థం, ఒకడి మీద ద్వేషం ఒకడి మీద రాగం ఉండదు కనుక అటువంటి వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. సామాన్య మానవులైతే ఒకడు నావాడు అనుకుంటాడు, ఒకడి పరాయి వాడు అనుకుంటాడు, ఎప్పుడు ఎవడి మీద ద్వేషం వస్తుందో ఎవడి మీద ప్రేమ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవడే పార్టీలో ఉంటాడో తెలియదు. వీళ్ళందరూ వేదరాగులు ఎలా అవుతారు, భూతరాగులు ప్రేతరాగులు వీళ్ళు. అలా కాకుండా నీవు జాగ్రత్తగా ఉండన్నా ఆ కాసేపు ఆనందపడిపోయి అలాగే అన్నాడు, మళ్ళీ వాడి పని వాడినారు కూడా అది వేరే విషయం. ఇంతకీ నీకేం కావాలంటే, అప్పుడు మొదటిసారిగా వాడు పార్వతిగా చూసేట కాళ్ళ మీద పడిపోయి, అమ్మ శివుడు వరం కోరుకోమంటున్నా వరం కోరుకోవాలనిపించటం లేదు ఇప్పుడు నాకు, నా కండకావరం తలుచుకుని దుఃఖిస్తున్నాను నేను. అఖిలలోక మాతవి జగన్మాతవి అటువంటి నిన్నేమిటి, భారీగా కోరుకోవడం ఏమిటి, ఇంత పిచ్చి పని ఎలా చేశానో నాకు ఇప్పటికి కూడా అర్థం కావటంలా. మాయకి గురవుతారు జీవులని విన్నాను కానీ ఆ మహామాయ నన్నే పట్టుకుంటుందని అర్థమయ్యింది, ఎంత గొప్పవాడైనా మాయాతీతుడు కాడని అర్థమయ్యింది, నన్ను క్షమించు అని పరిపరి విధాలుగా కాళ్ళు పట్టుకుంటే అమ్మ క్షమించింది, అబ్బాయి క్షమించాం ఏం కావాలో కోరుకో అనగా ఇప్పుడు ఆయన దారిలో పడ్డాడు. ఆత్మలింగం ప్రసాదించు. ఆత్మలింగం అంటే ఏమిటి? శివుడే ఒక లింగ రూపం ధరించి ఆ లింగం చేతిలో పెట్టాలి. ఇప్పుడు శివుడు లింగ రూపం ధరించి వాడి చేతిలోకి వచ్చాక పేరుకి కైలాసంలో ఉంటాడు, కానీ ఎక్కువ శక్తి లింగంలో ఉంటుంది. అలా శక్తి ఉన్నటువంటి లింగాన్ని పూజించిన చోట ఆయన తరచుగా ఉంటాడు. అందుకే ఆత్మలింగం ఎక్కడ ప్రతిష్ఠింపబడిందో అక్కడే శివుడు ఎక్కువ ప్రేమతో ఉంటాడు. కనుక కైలాసం కంటే కలియుగంలో గోకర్ణం పెడితే చాలన్నారు పెద్దలు. కైలాసంలో శక్తి కంటే ఆత్మలింగం ఉన్న చోట ఆయన శక్తి ఎక్కువగా నిబిడీకృతమై ఉంటుంది. ఇది పెద్ద ట్రాన్స్ఫార్మర్. కైలాసం చిన్న ట్రాన్స్ఫార్మర్ అట. ట్రాన్స్ఫార్మర్ యొక్క శక్తిని బట్టి కదా ఎలక్ట్రిసిటీ అందులో బాగా నిలవ ఉండేది. అందువల్ల ఈశ్వరుడు యొక్క ఆత్మలింగం ఇమ్మనగానే శివుడు తన ఆత్మని ఒక లింగ రూపంలోకి మార్చి చేతిలో పెట్టాడు. మనమైతే మన ఆత్మని మనం చూడలేము, పోతే మళ్ళీ రాలేము. అసలు మన ఆత్మ ఎలా ఉంటుందో మనకి తెలియదు. పరమాత్మ గురించి అసలు ఆలోచించలేము. కానీ ఈశ్వరుడు అలా కాకుండా తన ఆత్మను ఒక అపూర్వ లింగ రూపంలోకి మార్చి చేతిలో పెట్టాడు. అది చూడడానికి చిన్న స్ఫటిక లింగం అంత ఉంటుంది. కానీ రావణాసుడు చేతిలో పెట్టగానే ఒక్క దెబ్బకి వాడి శరీరం అంతా కదిలిపోయింది. అమ్మ బావోయ్ అని కుంగిపోయాడు వాడు. అంటే పేరుకి ఇంత చిన్నగా ఉన్న శివుని ఆత్మలింగం వాడు వేయలేకపోయాడు. శివశివ శివశివ ఈ బరువు తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. మరి ఆత్మలింగం అంటే మాట్లాడుకుంటున్నావురా పిచ్చాడా? చరాచర జగత్తంతా వ్యాపించి ఉండే నా చిన్మయ శక్తి ఈ లింగ రూపంలో ఉంది. ఇంత ప్రపంచాన్ని నడుపుతున్న అపూర్వ శక్తి అది. ఆ శక్తిని తట్టుకోవడం కష్టం. కాబట్టి 3 సార్లు ఓం నమశివాయ అని పంచాక్షరి జపం చెయ్యి అనగానే వాడు ఓం నమశివాయ అని కన్న కఠోరంగా అరిచాడు. వాడు గొంతు చాలా పెద్దదండోయ్. వాడు ఒక్కొక్కప్పుడు సంగీతము పడతాడు, కానీ కొంత బండ గొంతులను ఉంటాయి. కొంతమంది సంగీతం పడతారు కానీ ఆ గొంతుల్లో మాధుర్యం ఉండదు. రాగం రాగం కింద ఉంటుంది, గొంతు బండగా ఉంటుంది. అంత పెద్ద రావణ చేశాడు రావణుడు గనక. ఈ నమశివాయ పంచాక్షరి జపం వల్ల ఆత్మలింగం సులభమైపోయింది, సులకనైపోయింది. మల్లె పువ్వుని మొయ్యడం ఎంత తేలికో ఆ లింగాన్ని మొయ్యడం అంత తేలికైపోయింది వాడికి. అది పంచాక్షరి జపము యొక్క పరమశక్తి అంటే. అప్పుడు వాడు ఆనందపడి, శివ ఇక ఈ లింగమును పట్టుకెళ్ళి లంకలో ప్రతిష్ఠించనా అంటే, ఒరే ఇదివరకు తప్పు చేసావు నువ్వు, మళ్ళీ ఆ తప్పు ఈసారి చేయకు. నేను నీకు ఇదివరకు జ్యోతిర్లింగం ఇస్తే దాన్ని దారిలో భూమి మీద పెట్టావు, అది వైద్యనాథేశ్వరుడిగా జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఈసారైనా ఈ ఆత్మలింగాన్ని దారిలో ఎక్కడా పెట్టకు. ఒకసారి ఇది నేల మీద పెట్టబడిందా, భూమ్యాకరణ శక్తి వల్ల ఆ భూమిలో ఎక్కడ పెడితే అక్కడే ఇరుక్కుపోతుంది. ఇక అక్కడి నుంచి కదల్చడం నా వల్ల కూడా కాదు, యుగాంతం వరకు నేను అక్కడే తరచుగా కొలువై ఉంటాను. ఎక్కడా కింద పెట్టకు. సాధ్యమైనంత వరకు మలమూత్ర విసర్జన అదుపులో పెట్టుకో. మరొక మాట, నువ్వు కాలినడకన వెళ్ళేటప్పుడు ఈ లింగాన్ని పెట్టుకెళ్ళేటప్పుడు, ఈ లింగాలు ఎప్పుడు పెట్టుకెళ్ళినా కాలినడకనే వెళ్ళాలని శివుడి దగ్గర కూడా చెప్పాడు కదా. ఆత్మలింగం చేతిలో ఉన్నప్పుడు వాడు ఆకాశ మార్గంలో ఎగరలేడు, ఎగిరితే చస్తాడు. ఇది విమానాలు హెలికాప్టర్లు మొయ్యవు. నువ్వు చచ్చినట్టు నడిచి వెళ్ళాలి. పుష్పక విమానం పక్కన పెట్టి నీ అంతటి నువ్వు నడు. నడిచేటప్పుడు పాదుకలు లేకుండా వెళ్ళు. పొరపాటు కూడా కాళ్ళకి చెప్పులు వేసుకోక సుమా అనగా అలాగే అని అన్నాడు. లింగం తీసుకున్నాడు, మహావేగంగా బయలుదేరాడు. ఇంతలో పార్వతీదేవి, మా అబ్బాయిని తలుచుకున్నావా నాయన లింగం తీసుకున్నప్పుడు అంటే, ఏ అబ్బాయిలు నాకు అక్కర్ల, మీ శివపార్వతులు చాలన్నాడు వాడు. గణపతిని తలుచుకోకుండా లింగాన్ని తీసుకోకూడదు, లింగ ప్రతిష్ఠ చేయకూడదు, అసలు ఏ కార్యక్రమానికైనా విఘ్నేశ్వరుడు పూజించకుండా మనం అడుగు పెట్టకూడదని శాస్త్రం. ఆదౌ పూజ్యో గణాధిప, మొట్టమొదటి పూజ్యుడు గణాధిపుడు. అందుకే ఇంచుమించుగా చాలా ఆలయాల్లో గణపతిని ఏదో రకంగా పెడతారు. ఇంత శారదా పరమేశ్వరికి పక్కన గుజ్జు గణపయ్య కనపడతాడు, బొజ్జ గణపయ్య. ముందు ఆయనకి హారతి ఇచ్చాకే అమ్మవారికి హారతి ఇస్తారు. అలా చెయ్యకపోతే ఆ పూజ పూజ కాదు, వ్యర్థమవుతుంది. అది దోషం, అది అది శాస్త్ర నియమం. అది జ్ఞానులు ఆ విషయం తెలుసుకుంటారు, ఆ జ్ఞానులు పట్టుకోరు. రావణుడికి శివుడు తప్ప ఇంకెవ్వరు అక్కర్లా. శివపరివారంతో అతనికి సంబంధం లేదు, శివపరివారం అతనికి అక్కర్లా. రావణాసుడికి శివుడు చాలట. ఒక వ్యక్తితో స్నేహం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాడు కుటుంబంతో కూడా స్నేహం ఉండాలండో. ఎవరో పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆ పుణ్యాత్ముడితో మనం స్నేహం చేసాం, అతనితో మనకి పనులు ఉన్నాయి. అలాంటప్పుడు అతన్ని ప్రేమించి అతని పెళ్ళాన్ని తిడితే వాడు గొడుగు మండిపోదు. అతనికి మండపమైన రేపొద్దున ఆవిడ పక్కన చిగిల్లుతుంది. రోజు నన్ను తిడుతున్న దౌర్భాగ్యుడితో స్నేహం చేస్తావా, వాడితో నువ్వు కట్ చేసుకుంటావా, లేకపోతే నేను నిన్ను కట్ చేయను అంటుంది. ఎంత బయట వీడు కోటీశ్వరుడైనా అధికారైనా ఇంటికి రాగానే ఆవిడ ఒక్క పిసుగు పిసిగిందంటే, ఆ చెవు చూపీకిందంటే వీడు ఎదుగు పైకి రాకుండా పోతాడు. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు భర్తతో స్నేహం చేసినప్పుడు భార్యను కూడా గౌరవించాలి. భార్యామణితో గౌరవంగా ఉంటే భర్త గారికి కూడా ఆనందంగా ఉంటుంది. అక్కడ వెకిలి వేషాలు వేస్తే కుటుంబంతో తేడా వస్తే మొత్తం కార్యక్రమమే భంగమవుతుంది. ఇది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఈ భార్యాభర్తల్ని గౌరవిస్తారు, భార్యాభర్తలతో పాటు వాళ్ళ కుటుంబం ఒకటి పిల్లల్ని కూడా గౌరవించాలి. నాయన నువ్వు ఎక్కడ దారులు ఆగకు అంటే అలాగే అని అన్నాడు వీడు. కాకపోతే విఘ్నేశ్వరుడు అక్కర్లేదన్నాడు ఆయన, విఘ్నేశ్వరుడిని పూజించలేదు. అక్కడి నుంచి ఈ లింగం పుచ్చుకొని ఆత్మలింగం పుచ్చుకొని కాలినడకన బయలుదేరాడు. అలా బయలుదేరుతూ ఎక్కడ మలమూత్రాలను అదుపులో పెట్టుకుని ఇదివరకు వచ్చినటువంటి సమస్య రాకుండా చేసుకుని పశ్చిమ సముద్రం చేరాడు, కర్ణాటక చేరాడనమాట. అది పశ్చిమ సముద్రం, మహాభయంకరమైన సముద్రం, అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ ప్రాంతానికి వచ్చాడు వాడు. ఈలోపు నారదులు వారు ఉంటారుగా, ఈ దుర్మార్గుడు ఈ లింగమును పట్టుకుపోయి లంకానగరంలో ప్రతిష్ఠించాడంటే వీడిని చంపడం కష్టం, వీడి వల్ల సమస్త లోకాలు నశించిపోతాయి, ఈ దుర్మార్గుడు అంతం చూడాలనుకున్నాడు. వెంటనే హుటాహుటిన మహాగణాధిపతి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో గణపతి గారు పెద్ద మధ్యలో పెట్టుకుని ఢీం ఢీం అని వాయిస్తున్నట్టు, ఆయన మధ్యలో బొజ్జ మీద పెట్టుకుని ఆయన వాయిస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో తెలిసినంటే, అసలు చూడాలండి ఒకసారి నా కైలాసానికి వెళ్ళండి, మళ్ళీ తిరిగి పురాణానికి వచ్చాయి, మళ్ళీ కైలాసంలో కూర్చుని గణపతి యొక్క డ్రమ్ములు వాయింపు చూస్తూ అక్కడ ఉండిపోతే నాకు శ్రోతలు తగ్గిపోతారు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భక్తి ఒకటే మార్గం. ఆయన మృదంగం బాగా వాయిస్తాడని చేస్తానన్నాడు. గణపతి తాళం వేసిన మృదంగం వాయించిన పరమ మనోహరంగా ఉంటుందని, అసలు ఆ నృత్యం చూడాలని గణేశ పురాణం చెబుతోందండి. గణేశ పురాణం ఉప పురాణం. ఆ పురాణంలో గణపతి యొక్క లీలలు ఎన్ని రకాలుగా రాశారో, ఆయన సంగీతం మహామధురంగా పాడతాడు, ఆయన వాయిద్యాలు వాయిస్తూ ఉంటే దేవతలు ఆశ్చర్యపోతారు, నారదాదులు ఆశ్చర్యపోతారు ఆయన గానానికి. అంత బాగుంటుంది, మృదుమధురంగా ఉంటుంది ఆయన కంఠం. ఆ సమయంలో నారదుడు వెళ్ళి నమో గణేశాయ అన్నట్ట. నారద మహర్షి రావోయ్ కూర్చోను, కానీ ఏం కూర్చుంటాను, కూర్చునే అవకాశం లేదు. ఇప్పుడు పరమ భయంకరమైన రావణ వైరస్ ప్రస్తుతం భూలోకంలో వ్యాపించింది, కరోనా వైరస్ కంటే కూడా కొంచెం భయంకరమైనది రావణ వైరస్ అనగా కాస్త అర్థమయ్యేలా చెప్పు, లేదా నాకు అర్థమయ్యేలాగా స్తోత్రమైనా చెయ్యన్నట్టు ఆయన. అప్పుడు ఆయన చిరునవ్వు, రవి అంటే గణపతి సర్వాంతర్యామి అనే మాట నిజం కాదన్నమాట, నువ్వు సర్వాంతర్యామి అయితే నేను నీకు అర్థమయ్యేలా చెప్పడం ఏమి స్వామి, నువ్వేమన్నా చంటిపిల్లాడివా, నోట్లో వేలెడితే కొరకలేనివాడివా అనగా గణపతి చిరునవ్వు నవ్వుతూ అవన్నీ పక్కన పెట్టు నువ్వు చెప్పవలసింది చెప్పన్నట్ట. ఆయనకి తెలియదు ఏంటండి, రావణుడు శివుని ఆత్మలింగాన్ని పుచ్చుకొని లంకానగరానికి పోతున్నాడు, కాలినడకన పెడుతున్నాడు కాబట్టి ఇంత సమయం పట్టింది, కానీ నిజంగా వాడే ఆకాశ మార్గంలో వెళ్ళి ఉంటే ఈ పాటి కాలింగం లంకానగరంలో సుప్రతిష్ఠితమైపోయేది. ఆ తర్వాత మనందరం వెళ్ళి జాయి రావణ అని వాడికి దండం పెట్టేవాళ్ళం. నా మాట విను, ఆ లింగాన్ని లంకలో ప్రతిష్ఠించకుండా భంగం చెయ్యి. కారణం ఏమిటో తెలుసా, ఆదౌ పూజ్యో గణాధిపహ అని శాస్త్రాలు చెబుతున్నాయి, ఏ పని చేసినా ముందు గణపతిని పూజించాలి. కానీ వాడో గణపతిని నేనెందుకు పూజించాలి, బోడి గణపతి అన్నాడు. నీకు చక్కగా బోడి అంత జుట్టు ఉంటే నువ్వు బోడి గణపతి ఒకటే, నిన్నెందుకు పూజించాలంటున్నాడు. గణపతి పూజ చెయ్యమని మీ అమ్మగారు పార్వతీదేవి చెబితే పార్వతి మాట కూడా పట్టించుకోలేదా దుర్మార్గుడు. గణపతి ఎవరన్నా నీ పూజ చేయకపోతే వాళ్ళని ఏమి ఏడిపించేస్తావా, ఏదో సామాన్యులు పొరపాటు పూజ మర్చిపోతే వాళ్ళ పెళ్లిళ్ళలో విఘ్నం కలగజేస్తావా, ఈ దుర్మార్గుడికి మాత్రం విఘ్నం కలిగించవా అని కొంచెం గిల్లాడు. వాడు నన్ను పూజించలేదన్నమాట, ఇప్పుడే నాకు విషయం తెలిసింది, సరే ఇప్పుడు వాడి సంగతి నేను చూసుకుంటాను అని వెంటనే గణపతి అక్కడ మాయమైపోయి ఈ పశ్చిమ సముద్ర తీరం చేరాడు. నారదుల వారు కూడా పైన నుంచి అమ్మాయ గణపతిని రెచ్చగొట్టారు, ఇప్పుడు ఈ గణపతి వల్ల రణపతి ఏమవుతాడో చూద్దాం అనుకుని అక్కడ చేరాడు. ఈ గణపతి వెంటనే చక్కని గోపాల బాలకుడు అయిపోయాడు, మామూలు గోపాలుడు కాదు, అందమైన సుందరుడైన ఒక గోపాల బాలకుడు అయ్యాట. ఘోరేణ తపసాలబ్ధం రావణాఖ్యేన రక్షస తల్లింగం స్థాపయామాస గోకర్ణే గణనాయక. రావణుడు కఠోర దీక్షతో తపస్సు చేసిస్తా సాధించినటువంటి లింగాన్ని ఈ గోకర్ణ ప్రాంతంలో ప్రతిష్ఠింపజేసి విఘ్నేశ్వరుడి మహిమేమిటో, విఘ్నేశ్వరుడి ప్రభావం ఏమిటో, విఘ్నేశ్వరుణ్ణి పూజ చెయ్యని వాడికి ఎటువంటి గతి వస్తుందో లోకానికి చెప్పాలనుకున్నాడు గణనాయకుడు. అందమైన గోపాల బాలకుడి రూపంలో చక్క పాటలు పాడుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటున్నట్ట. సరిగ్గా సమయమునకు రావణాసురుడికి సంధ్యా సమయం అయ్యింది. సంధ్యా సమయంలో తప్పక సంధ్యావందనం చేసే అలవాటు వాడుకున్నది. ఒకవేళ సంధ్యావందనం కనుక చెయ్యకపోతే, అర్ఘ్యప్రదానం చేయకపోతే ఈ లింగం మధ్యలోనే ఎక్కడో చోట ఆగిపోతుందని కూడా శివుడు వీడిని హెచ్చరించాడు. వీడు హుటాహుటిన ఇక్కడికి వచ్చే సమయానికి, వింధ్యపర్వతం నుంచి ఇక్కడికి వచ్చేసరికి సాయంకాలం సంధ్యా సమయం అవుతుంది. వీడికి ఇప్పుడు భయం పట్టుకుంది, సంధ్యావందనము చేయకపోతే నా చేతిలో ఉన్న శివలింగం నాకు దక్కదన్నాడు శివుడు. నేను ఎంత ప్రయత్నించినా ఇప్పట్లో లంకకు వెళ్ళలేను, సంధ్య ఆవరిస్తోంది. ఎడం చేతిలో లింగాన్ని పెట్టుకుని కుడి చేతితో అర్ఘ్యప్రదానం చేద్దామంటే ఈ లింగం ఎడం చేతిలో పెట్టుకోవడం అపచారం, మహాపాపం. పోని కుడి చేతిలో లింగం పెట్టుకుని ఎడం చేతితో అర్ఘ్యం ఇస్తే అది ఇంకా మహాపాపం. ఇప్పుడు ఏం చెయ్యను, ఇక్కడ ఎవడున్నాడు కాసేపు దీన్ని పట్టుకునేవాడు అనుకున్నాడు వాడు. నిజానికి వాడి వేగమునకు ఇంకో 2-3 గంటల ముందే లంక వెళ్ళగలట్ట. కానీ బ్రహ్మదేవుడు ఆ పూట ఈ దుర్మార్గుడిని పరీక్షించడానికి వీడి వేగం ఎంత ప్రయత్నించినా ఎక్కువ వెళ్లకుండా చేశాట. నిజానికి రావణాసురుడు కాలినడకన తలుచుకుంటే ఒక క్షణంలో 100 మైళ్ళు 200 మైళ్ళు అలా ఏకదాటి ప్రయాణం చేయగలిగినట్టు వాడికి అంత శక్తి ఉంది. వాడికి అంగలు బాగా వేయటవచ్చు. కొంతమంది వేగంగా ప్రయాణం చేస్తారు, కొంతమంది ఇక్కడ సంపత్ నగర్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 3 రోజులు పడుతుంది. ఒక్కొక్కడు 3 క్షణాల్లో పెడతాడు వాడు వాళ్ళ శక్తి. కానీ దైవోపహత్తులు అని కొందరు ఉంటారు, దైవానుగ్రహం లేదనుకోండి అటువంటిప్పుడు వాడు ఎంత వేగంగా పెడదామనుకున్నా వెడుతూనే ఉంటాడు, గమ్యం చేరలేడన్నమాట. అది వాడికి అర్థం కాలేదు. వాడికి లోపల మధ్య మధ్యలో అనుమానం వచ్చింది, నేను చాలా వేగంగా పెడతాను కదా, ఈ పాటికే లంకకి వెళ్ళవలసిందే, కానీ ఏమిటో ఎంత ప్రయత్నించినా ఇంకా లంక రాదేమిటో అనుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడేమో సంధ్యా సమయం వచ్చింది, ఏం చెయ్యాలి, కర్తవ్యం ఏమిటి? ఏ చేతిలో లింగం పెట్టుకుని ఇంకో చేతితో అర్ఘ్యం ఇచ్చినా అది దోషమే అవుతుంది. ఎడం చేతిలో లింగం పెట్టుకోవడం దోషం, పోనీ కుడి చేతిలో లింగం పెట్టుకుంటే ఎడం చేతితో అర్ఘ్యం ఇవ్వడం అదొక దోషం. కాబట్టి దీన్ని పట్టుకునేవాడు ఒకడు కావాలి. ఎవరున్నారా అని అటు ఇటు చూసేట. అక్కడ సుందరాకారుడు ఒళ్ళంతా విభూతి పూసుకుని చేతిలో కర్ర పుచ్చుకుని ఆవుల్ని మేకల్ని గొర్రెల్ని గేదెల్ని అన్నిటినీ కాస్తున్న ఒక మహానుభావుడు కనపడ్డాడు. ఈ బాలుడు చూడగానే ముచ్చటగలిగి, నాయన ఓ బ్రహ్మచారి ఇలా రా అన్నాడు. వచ్చినవాడు వటువు దగ్గరికి రాగానే, బాబు నాకు చిన్న ఉపకారం చేయన్నట. ఎవరు నువ్వు, అసలు నేనెందుకు ఉపకారం చేయాలి, అసలు నేను ఉపకారం చేసేవాడిని నీకెలా నమ్మకం అనగానే, నీ ముఖం చూస్తే ముచ్చటగా ఉంది నాయన. కొంతమంది ముఖాలు చూస్తే వాళ్ళు మంచివాళ్ళు ఏమో అనిపిస్తుంది అన్నట్ట. ఆ మాట నిజమే అని లోపల పొంగిపోయాడు గణపతి. గణపతికి ఇదో సమస్య, నువ్వు మంచివాడు అంటే తను లొంగిపోతాడే. ఈ గణపతి ఒకడు, నేను ఒకడు, మాలాంటి వాడిని బొట్టలో వేసుకోవడం తేలిక. ఉబ్బులింగుళ్ళలాగే గణపతి కూడా వాడు నాన్నగారులాగే, ఎవరన్నా మంచివాడు అంటే తను లొంగిపోతాడు అనమాట. ఎవడన్నా వచ్చి పోటీ మీ ప్రవచనం బాగుందంటే తను వాడికి ఏదో ఇచ్చేయడం నాకు అలవాటు. అందువల్ల ఇప్పుడు గణపతి, నిజమే సుమ, నా ముఖం చూసి చూడగానే కనిపెట్టేశావు, అంత అందగాడిని, అంత మంచివాడిని అనమాట. అవును, నన్ను చూడగానే నా మంచితనం ఎలా కనిపెట్టావు నువ్వు అనగానే, ఒకళ్ళు మంచితనం కనిపెట్టడానికి లోపలికి అడుగు పెట్టాలా, మనస్సులోకి అడుగు పెట్టక్కర్లా, ముఖం చూస్తే చాలు. ముఖం ఒక వ్యక్తి యొక్క కవళికల్ని బయట పెడుతుంది. నువ్వు ఉత్తముడివి, నాకు వచ్చిన ఉపకారం చేయవనగానే మెచ్చుకున్నాను. ఇంతకీ నీకు ఉపకారం చేయడానికి శివసిద్ధుండి అయ్యే ముందు నీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు బాలుడు. నా పేరా రావణుడు అన్నాడు వీడు. దెబ్బతోట కొర్రాడు, బాబోయ్ రావణాసురుడు అంటే నువ్వా నాయనా, నీ గురించి చాలా విన్నాను, మనుషుల యొక్క మెడల విరిచి గడగడా రక్తం తాగుతావట, పుచ్చకాయ రసం తాగినట్టు తాగేస్తావు అని విన్నాను బాబు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. భయపడకు కుర్రాడా, ఈ రావణాసురుడు భయపడే వాళ్ళని, పిల్లల్ని, స్త్రీలని చంపడం. అందంగా ఉంటే పట్టుకుపోతాను, అది వేరే విషయం, ఆడవాడిని, వాడిని తొందరపడి చంపను నేను. ఇక నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపి పారేస్తాను. నా పార్టీలో జాయిన్ అయితేనే వాడికి ఏ సీట్ అయినా, ఇంకో పార్టీ వాడిని బతకనివ్వను. అది రావణుని యొక్క గొప్పతనం. అంటే నువ్వు ఉత్తముడివి, నేను చెప్పిన పని చేసావా, నీకు అద్భుతమైనటువంటి వరం ఇస్తాను, ఏం కావాలంటే ఇది ఇస్తాను, ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాను, పదవి కావాలంటే పదవి ఇస్తాను, ఎంతెందుకు, ఏ రకమైన పదార్థం కావాలంటే ఆ పదార్థం ఇస్తాను అనగానే ఆ కుర్రాడు, అడిగిందల్లా ఇస్తావా అన్నాడు. ఇస్తాను. వినాయక చతుర్థి నాడు ఉండ్రాళ్ళను ఉంటాయి, ఆ ఉండ్రాళ్ళు కొంతమంది నిజంగా గుండ్రాళ్ళల్లా తయారు చేస్తారు, కొంతమంది ఉండ్రాళ్ళని చేస్తారు సుమండి. ఆ రాయి దానికి ఉండ్రాయి అని ఎవరు పేరెట్టాడో కానీ అది నోట్లో పెట్టుకుంటే గుండ్రాయే. అలాంటివి కాకుండా కొంచెం మెత్తగా రుచిగా ఉండేటటువంటి ఆవిరి కుడువులు నాకు పెడితే నేను నువ్వు చెప్పిన పని చేస్తానన్నాడు. ఓ సవే అవి బోల్డ్ చేయిస్తాను, మా లంకానగరంలో ఈ ఉండ్రాళ్ళు కూడా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, బాగా చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, నీకు తప్పనిసరిగా కుడుములు పోయిస్తాను నాయన, ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తావా? ఓ చేస్తాను, కుడుములు ఇస్తానంటే నేను ఏ పనైనా చేయడానికి సిద్ధం అన్నాడు. నా చేతిలో ఈ చిన్న లింగం ఉంది, ఈ శివలింగం ఒక్క అర్ధగంట కాలం నువ్వు పట్టుకో, ఈలోపు నేను సముద్ర స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యప్రదానం చేసుకుని వస్తాను, ఆ తర్వాత లింగాన్ని పట్టుకుపోతాను, నీకు వద్దంటే చాలు అన్నేసి కుడుములు పోస్తాను అనగానే ఈయంతోటి చిన్న లింగం పట్టుకోవడానికి ఇంత ప్రార్థించాలా, ఈ లింగం కింద పెట్టి వెళ్ళిపోవచ్చుగా అన్నట్ట. లేదు నాయన, ఇది కింద పెట్టకూడదు, కింద పెడితే భూమిలో ఇరుక్కుపోతుంది, ఆ తర్వాత నేను ఇరుక్కుపోతాను. నా మాట విను, పట్టుకో అనగానే సర్లే అరగంటలోపు రావాలి, లేకపోతే మాత్రం నేను లింగం కింద పెట్టేస్తాను అన్నాడు. అని ఏది నా చేతికి మనగానే ఈ రావణుడు ఆత్మలింగాన్ని ఈ బాలుడి చేతిలో పెట్టాడు. ఆ బాలుడు కూడా దాన్ని బొయ్యలేక అమ్మ బాబో చాలా బరువుగా ఉంది కింద పెట్టేస్తున్నాను అన్నట్ట. వెంటనే రావణుడు గట్టిగా మళ్ళీ పట్టుకుని ఈ లింగము నిజంగా చాలా బరువైనది, త్రిలోకములు కూడా ఇంత బరువుగా ఉండవు, భూలోకము స్వర్గలోకము పాతాళలోకము మూడు కలిపి ఒక ముద్ద చేస్తే కూడా ఇంత బరువు ఉండదు, అంత బరువు ఇది ఉంటుంది. ఎందుకంటే ఇది సర్వాంతర్యామి అయిన ఈశ్వరుని ఆత్మలింగం. ఈ లింగాన్ని మొయ్యాలంటే శరీర బలం సరిపోదు, దైవ బలం భక్తి బలం ఉండాలి. ఏది నేను చెప్పినట్టుగా ఓం నమశివాయ అను అనగానే కుర్రాడు అన్నాడు అనగానే ఆ లింగం బరువు తగ్గిపోయింది. ఎందుకంటే గణపతి మొయ్యలేకపోయాడు అన్నారండి ఈ శివపురాణంలో. అంటే ఆత్మలింగం ఎంత ఉంటుందో ఆలోచించండి, ఎంత బరువు ఉంటుందో ఆలోచించండి, చూడడానికి ఎంత స్ఫటికలింగంలో ఉంటుంది అది. ఇప్పుడు నమశివాయ అనగానే ఆ లింగాన్ని మొయ్యగలిగాడు గణపతి. అబ్బో నీవు చెప్పినది నిజమే, శివపంచాక్షరి జపంలో ఇంత శక్తి ఉందన్నమాట, శివ అని తలుచుకుంటే ఎంత బరువు ఉన్న వయసు వస్తువైనా తేలికైపోతుందన్నమాట, ఎంత భయంకర కరోనా వైరస్ అయినా శివనామస్మరణంతో నశించిపోతుందన్నమాట. ఇప్పటికీ తెలిసింది ఇక మీదట మేము నమశివాయ అంటాం, అప్పుడు ముక్కు కొట్టగట్టుకోవాల్సిన అవసరం ఉండదు అని గణపతి దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు వీడు బయలుదేరాడు, బయలుదేరి స్నానం చేసి ఈ కంగారులో ఏంటంటే వాడు అరగంట దాటిపోయింది చూసుకోలేదు, ఆ సముద్రంలో అలా స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేసి గాయత్రి జపం మొదలెట్టాడు. ఇంతలో నారదుడు వచ్చి విఘ్నేశ్వర ఏమిటి నువ్వు చేస్తున్న పని అనగానే ఏం చేస్తున్నాను, రావణాసురుడు లింగం ఇచ్చాడు పట్టుకున్నాను అనగానే అంటే లింగం పట్టుకోవడానికి వచ్చావన్నమాట ఇక్కడికి, వాడికి సంధ్యావందనానికి సాయం చేయడానికి వచ్చావని ఆయన నా తండ్రి, నేను నీకు చెప్పింది ఏడు నువ్వు చేసేదేమిటి, వాడు నీ పూజ చేయలేదు కనుక కింద పెట్టేసి ఆ లింగం లంకకి వెళ్లకుండా చూడమంటే ఇక్కడికి వచ్చి లింగం పట్టుకుని రావణారా అని వచ్చాక చేతిలో పెడతావా, ఆ తర్వాత మనందరం కలిసి లంకానగరానికి వెళ్ళి వాడికి సేవ చెయ్యాలి, మనందరం బానిసం అయిపోతాం వాడికి, ఈ లింగం లంకకి వెళ్లకుండా నువ్వే రక్షించాలని, కానీ ఏం చేయమంటావో నా బలహీనతలు నాకుంటాయి, ఎవరి వీక్నెస్లు వాళ్ళవి, వాడు ముందుగా నా పూజ చేయకపోయినా లంక వెళ్ళాక నాకు ఉండ్రాళ్ళు పోస్తానన్నాడు నాయన, మరి ఉండ్రాళ్ళు పోస్తానన్నాడు కదా, ఆ లంచానికి లొంగాను, ఇదే మనం చేసే పని, ఉచిత పథకాలకు లొంగిపోయి ఇలా భ్రష్టం అయిపోతుందంట. అందుకని తొందరపడి వాడు ఎవడో ఏదో అన్నాడంటే మనం లొంగిపోకూడదు. ఈ ఉండ్రాళ్ళకు లొంగావా నాయన నా తండ్రి, ఇవాళ నీకు చేతిలో ఒక ఉండ్రం పెట్టి తర్వాత తన చుట్టూ గుండ్రంగా నేను తిప్పించుకుంటాడు, తర్వాత ఏమనుకుంటున్నావో మారు మాట్లాడకుండా కింద పెట్టేవయ్యా అంటే కింద పెట్టేనా అన్నట్ట. కింద పెట్టేస్తే ఒక అమ్మలిగిపోతుంది, వాడిని మూడు సార్లు పిలిచి వాడికి అవకాశం ఇవ్వాలి. నువ్వు ఈ లింగం చేతితో పట్టుకున్నప్పుడు రావణ సమయం దాటిపోతే నేను మూడు సార్లు రావణ రావణ అని పిలుస్తాను, అప్పటికీ రాకపోతే కింద పెడతాను అని అన్నావు ఇందాక, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు కాబట్టి చకచక మూడు సార్లు రావణ 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 అను, ఆ తర్వాత కింద పెట్టే అనగానే ఈయన రావణ అన్నాడు. ఓరిని దుంప దగ్గర నేను పక్కనుండగా రావణ అంటే వీటిని వెళ్ళిపోని, లేకపోతే వాడు నాదు చంపుతాడు, వాడితో చాలా గండం అని వెంటనే నారదుడు దండం పెట్టి రివును మాయమైపోయాడు. ఈ రావణాసురుడు ఎంత భయపెట్టాడో ఆలోచించండి, ఇంతటి నారదుడు అంతటి వాడు, గణపతి లాంటి వాళ్ళు కూడా వాడికి వణికిపోయారు. ఒక స్థాయి దాటి ఒకటికి పవర్ చేతిలో పెట్టేస్తే తర్వాత వాడికి ఎవడన్నా దడవాలండి, అందుకే పవర్ ఇచ్చేటప్పుడు కొంతైనా క్లవర్గా ఉండాలి మనం, ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. పాపాత్ములకి ఎక్కువ శక్తి ఇచ్చామా, వాడు నా అన్నవాడిని నీ అన్నవాడిని కూడా చంపుతాడట, స్వపరభేదం ఉండదు వాడికి, స్వార్థం తప్పే ఉండదు. లేకపోతే రావణాసుడు చేసిన పాపాలు ఒకటే రెండండి, శూర్పణఖ మొగుడిని చంపివారేలా, శూర్పణఖ భర్తని ఒక్క దెబ్బకి నరిగి అవతలు పారేశాడు, విద్యుజ్జుకుడు వాడి పేరు, అందుకే విధవైపోయి ఏడ్చి నువ్వు అన్నవా దున్నవా నా మొగుడిని చంపుతావా అని ఏడిస్తే అప్పుడు వాడు మళ్ళీ నాకు యుద్ధం అంటూ వచ్చాక అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, బావ లేదు, ఏం చేయను, వాడు నాతో యుద్ధానికి వచ్చాడు, వాడికి నా మీద కనికరం లేదు, నాకు కనికరం లేదు, చంపి పారేశాను. అయినా మనం రాక్షసులం, మనం దరిద్రపతం వాళ్ళం. అటువంటి వాళ్ళకి మనకి వావి ఏమిటి, వరస ఏమిటి? ఒక్క మొగుడే దొరుకు నీకు. ఇప్పుడు ఆ మొగుడు వదిలేసి దండకారణ్యానికి వెళ్ళి అక్కడ ఎవడు కనపడితే వాడితో తిరుగు అన్నాడు. వాడు వాడు ఇచ్చిన సలహా ఇదండి. నేను చెబుతున్న దాంట్లో రవ్వంత అతిశయోక్తిలో చూడండి, రామాయణ ఉత్తరకాండ. అందుకనే సర్పణక మొగుడు పోతే ఇప్పుడు వచ్చి దండకారణ్యంలో అడుగుపెట్టి కనిపించిన వాడితో రాక్షసులతో తిరిగి ఆ తర్వాత మళ్ళీ రాముడు వెంటబడింది. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసాక ఇక దెబ్బకి సగం కామ వికారం తొలగిందనమాట. ఈ రాక్షసులంటే వాళ్ళకి వావి వరస ఏముంటాయండి? వాడు ఏం మాట్లాడతారో తెలుసా? వావి వరుసలు గణియంప వచ్చితేని పడతి మాతోడ మాటాడవశమే నీకు, చాలు చాలింక వెర్రి వాదాలు మాని వగలు దీరిచి ఎలవే చిగురుబోడి. ఈ పద్యం కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణంలోది అద్భుతమైన పద్యం. రంభని పట్టుకునేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను నీ కోడల్ని బాబోయే కూతురుతో సమానం అంటే వావి వరస మనకేమిటి, నా దగ్గర వావి లేదు వరస లేదు, మాకు కూతురైన ఓటే పెళ్ళామైన ఓటే తల్లైన ఓటే అన్నాడు వాడు. వావి వరుసలు గణియంప వచ్చితేని పడతి మాతోడ మాట్లాడ వశమనీకు అన్నాడు వాడు. అంటే ఇంక ఎంత పరాకాష్ఠకి వెళ్ళిన పాపాత్ముడు ఆలోచించండి. అటువంటి వాడేమో చచ్చిపోతే బ్రహ్మహత్యా పాపం ఇవ్వటం అలాంటి వాళ్ళకి. అందువల్ల వాడు ఎంత దుర్మార్గుడు అంటే రావణుడు ఇటు నారదుణ్ణి, తల్లిని, విఘ్నేశ్వరుణ్ణి, దేవతల్ని అందరినీ భయపెట్టాడు. ఒక్క శివభక్తుడు అవడం వల్ల శివుణ్ణి మాత్రమే గౌరవించాడు వాడు, పార్వతిని కూడా కోరుకున్నాడు. నారదుడు అలా పారిపోయాడు. అందుకే అలా పారిపోగానే ఇప్పుడు వెంటనే ఈ బాలుడు, ఓ రావణ ఇక లింగం పోయలేకపోతున్నాను, నువ్వు అన్నటువంటి సమయం దాటిపోయింది, అర్ధగంట అన్నావు, అర్ధగంట ఏమిటి, అర్ధగంట అయిపోతా అంటే నేను కింద పెట్టేస్తున్నాను అనగానే వద్దొద్దు వస్తున్నాను రా అన్నట్ట. సముద్రంలో స్నానం చేస్తున్నవాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి వాడు, జపం చేస్తుంటున్నవాడు వచ్చే లోపు మూడుసార్లు రావణ 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 అనేసి గబుక్కలు లింగం పెట్టేశాడు ఆయన. ఇంకేముంది, లింగం కింద పడిపోగానే ఒళ్ళు మండిపోయింది రావణాసురుడికి. అమ్మ దుర్మార్గుడు ఎంత పని చేసేవరా, నా కుర్రాన్ని రెండు చేతులతో ఎత్తి కొదేసి నెత్తి మీద ఒక్క ముట్టిగా ముట్టాడు. ఆ బాలుడి యొక్క మాడు పగిలిపోయి కన్నం పడిపోయింది. ఇప్పటికి కూడా మీకు అక్కడ శివపురాణంలో చెప్పడమే కాదు, ఒకసారి గోకర్ణ వెళ్ళి చూడండి, విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది, ఆ తర్వాతే మనం గోకర్ణేశ్వరుడి దర్శనానికి వెడతాం. ఆ విఘ్నేశ్వరుడి విగ్రహం మీద, అత్యంత ప్రాచీన శిలా విగ్రహం మీద ఇంత లోతు కన్నం ఉంటుంది. మీ బొటన వేలు కానీ లేకపోతే ఒక చూపుడు వేలు కానీ దిగిపోయేంత కన్నం ఉంటుంది. అంత మొట్టిగా కొట్టాట రావణాసురుడు. ఆ దెబ్బకి ఆయన తలంతా పగిలిపోయిందిట, కన్నం ఏర్పడిపోయిందిట. నేను వెళ్ళినప్పుడల్లా చూసేవాడిని అనమాట. ఆ కన్నంలో ఏం చేస్తారంటే మనవాళ్ళు వెళ్ళి ఒక గరికో ఓ పువ్వు పెడతారు. అసలే ఆయనకి దెబ్బ తగిలి ఆయన బాధపడుతుంటే సరిగ్గా అక్కడ పువ్వు పెడతారు. అప్పుడు నేను అచ్చకుండా అడిగాను, ఏమిటంటే ఏం చెప్పమండి, మేము ఆ గుంట కనపడడం కోసమని అన్నీ తీసి చూపిస్తూ ఉంటాం వాళ్ళకి, వీళ్ళు వచ్చి ఆ గుంటలోనే వేలెడతారు. వెర్రిభక్తి, రావణాసురుడు చేసినటువంటి గుంటట గణపతి నెత్తి మీద మొట్టికాయ ముట్టి తల మీద గుంట ఏర్పాటు చేసేట, ఆ గుంట ముట్టుకోపోతే తంటాట అండం మొదలెట్టారు మనవాళ్ళు. గుంట ముట్టుకుంటే తంట ఏమిటి, గుంట ముట్టుకోపోతే తంట ఏమిటి, కేవలం దండం పెట్టుకుని గరికి పెట్టాలి తప్ప ఆ గుంటలో వేలెట్టకూడదు. కోతి పుండు బ్రహ్మరాక్షసు అన్న సామెతం తెలుసుగా మీకు. కోతులకి పొరపాటున పుండు అయితే ఇంకా కోతి బతకదు. కారణం ఏంటో తెలిసినా, కోతికి గాయం అవగానే కోతులన్నీ వచ్చి గాయమైందా అని అందులో గోళ్ళెట్టు కీకుతాయి. ఇదే పుండు అంటుంది ఒక కోతి. ఆ పుండు మీద మళ్ళీ ఇది గోగ్గానే ఇంకా పుండు అవుతుందన్నమాట. ఇంతలో రెండోది వస్తుంది, ఓహో ఇంత పెండ అని మళ్ళీ అందులో గోగుతుంది. ఇలా వచ్చినవన్నీ అందులో వేళ్ళు ఎడతాయి. దాంతో ఆ పుండు అలా పెరిగిపోయి పాపం చచ్చిపోతుందట. మానవులను కూడా అప్పుడప్పుడు కొంత నరుడమైన వానర లక్షణం కలిగిన వాళ్ళం కాబట్టి ఎప్పుడూ కూడా ఎలా పూజించాలో అలా పూజించండి. దయతో మాత్రం వెళ్ళి ఆ గుంటలో వేళ్ళెట్టడం, దానికి కెలకటం అలాంటివి చేయకూడదు, దోషం అంటది. కేవలం నమస్కారమే చెయ్యాలి. గణపతి తలుచుకుంటే గుంట మాయమవుదా, ఈ రావణుడు వాడు బతుకోలేక కేవలం ప్రజలకి రావణుడి ఆత్మలింగం తెచ్చాడు, అది కథ నిజము, నా నెత్తి మీద ముట్టాడు, ఆ ముట్టిక ఇలాగ అట్టే పెట్టుకున్నానండి లోకానికి చెప్పడం కోసం, గుట్టు దాచకుండా ఉండడం కోసం దాన్ని అలా అట్టే పెట్టుకున్నాడు గణపతి. ఆ విగ్రహాన్ని తప్పక చూడాలి. ముందుగా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకోకపోతే గోకర్ణ క్షేత్రంలో ఒక్కరోజు కూడా ఉండనివట్ట శివుడు. రావణాసురుడికే విఘ్నం కలిగింది, ఇక మనకు విఘ్నం కలగదా, కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఆ దెబ్బతిని బాబోయ్ నన్ను చంపేస్తున్నాడు రావణాసురుడు రక్షించండి అన్నాడు ఆయన. క్షణంలో మాయమయ్యే శక్తి కలిగిన పరమాత్ముడు అయ్యుండి కూడా. అప్పుడు పరుగు పరుగును వచ్చి నారదుడు, ఏవి రావణ, ఎంత బ్రతుకు బతికి ఇంటి వెనకాతలు చచ్చిందిటి ఎవరో వెనకడికి ఒక ఆవిడ, అలాగే 6 నెలలు సాగు చేసి మూలనున్న ముసలమ్మను కొట్టాడు నో సామెత ఉంది, అలా ఈ చంటి పిల్లాడిని ఎత్తి కొదే చంపేస్తున్నావు ఏంటంటే వీడు చంటి పిల్లాడా, వీడు కొంటి పిల్లాడు, వీడు నన్ను ఎంతో ఏడిపించాడు, ఆత్మలింగం నేల మీద పెట్టేశాడు నారద అన్నాడు. ఆత్మలింగం నేల మీద పెట్టాడా ఈ కుర్రాడా, అసలు నీకు బుర్రుందా, నీకు బుర్రుంటే కుర్రాడికి ఎందుకు ఇస్తావు అది, ఇంత గొప్ప ఆత్మలింగాన్ని ఎక్కడా కింద పెట్టకుండా సరాసరి లంకానగరానికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించమని నీకు శివుడు చెబితే అది పట్టుకొచ్చి ఒక బుల్లి కుర్రాడికి ఇస్తావా, తప్పు నీదే కదా అంటే ఏం తప్పు, సంధ్యావందనం చేద్దాం కదా అని వాడి చేతిలో పెట్టా. అప్పటికీ ఉండరాళ్ళు ఇస్తానన్నాను, 1/2 గంట సేపు సమయం ఇచ్చాను, నా కర్మగాలి సమయం దాటిపోయింది, అంత మాత్రం చేత వీడిలా కింద పెట్టేయాలా, వీడు విఘ్నేశ్వరుడు తయారయ్యాడు నా బాలిడికి అన్నట్ట. అప్పుడు విఘ్నేశ్వరుడు నవ్వుకున్నాడు, కుర్రాడా ఈ రావణుడు ఇలాగే అంటాడు కానీ నీ దారి నువ్వు పో అని రావణాసురుడిని ఆపి ఇప్పుడు ఈ లింగం సంగతి ఏం చేద్దామన్నాడు. అప్పుడు రావణుడు 2 చేతులతో ఆ బుల్లి స్ఫటికలింగాన్ని ఆత్మలింగాన్ని అలా చేత్తో పట్టుకుని పైకి ఎత్తబోయట, అది ఎంత ఎత్తితే అంత పెరిగిపోవడం మొదలయ్యింది, మామూలు లింగం కాదు అది. ఇక్కడ రాశారండి, అది పాతాళంలో అట్టడుక్కు వెళ్ళిపోయింది, వాడు లాగే కొద్దీ కిందకి ఎంత దిగుతోందో పైకి అంత లేస్తోంది, ఆకాశము నిండిపోయింది, పాతాళము నిండిపోయింది, వాడు ఎత్తే కొద్దీ ఇంకా ఇంకా పెకలించే కొద్దీ లింగం పెరిగిపోవడం మొదలుపెట్టింది, భువన బ్రహ్మాండాలంతా ఆవిర్భవించేసింది అది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమ అవిస్ఫురత్, ఎక్కడో పాతాళానికి పోయి ఆకాశం పైదాకా వెళ్ళిపోయి భువన బ్రహ్మాండాలన్నీ నిండిపోయింది, 1,000 లింగాలు అందులోంచి పుట్టుకురావడం మొదలెట్టాయి. ఈ లింగాన్ని ఎత్తినప్పుడల్లా అడుగు నుంచి పక్క నుంచి ఇంకా ఇంకా లింగాలు పుట్టుకొచ్చేస్తున్నాయి, కానీ ఆ లింగం మాత్రం బయటికి రాలా. ఇక్కడ రాశారు, ఆక్రాంత సప్త పాతాళ కుహరోపి మహాబలహ, పాతాళం మన దృష్టిలో ఒక పాతాళమే కానీ సప్త పాతాళాలు ఉన్నాయి కింద, అందుకే వాటిని ఏమంటారు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ, నిష్పాతాళాలు అంటారు. కింద దాకా వెళ్ళిందిటండి, ఈ 9వ శ్లోకంలో చెప్పిన మాట, వాడు ఆ లింగం పైకెత్తే కొద్ది అది కిందకి ఇంకా దిగిపోతుంది. ఆక్రాంత సప్త పాతాళ కుహరోపి మహాబలహ, సప్త పాతాళాల కిందకి వెళ్ళిపోయింది, పైకి సప్తలోకాలు పైన ఊర్ధ్వలోకాలు గడిపోయింది, భూలోకం దాటి భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాల వరకు వెళ్ళిపోయింది. ఇక ఈ లింగం పెరిగిపోతుంది తప్ప తరగడంలా. రావణాసురుడి శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది, ఆ లింగం ఎత్తడానికి ప్రయత్నించి పొదాలు కొట్టుకుపోయాయి, ఎముకలు విరిగిపోయాయి, ముఖమంతా చెమటతో నిండిపోయింది, వాడు ఏడ్చేశాడు, ఇంక నేను బ్రతకలేరు బాబోయే, ఆ లింగాన్ని చితక్కొట్టుకున్నట్టు తలేసి లింగం మీద తలబెట్టి ఢాం ఢాం అని బాదుకున్నాడు అనమాట, తెగ ఏడ్చాడు, ఈశ్వర నా ప్రాణమైనా తీయి లేదా నాతో పాటు ప్రయాణమైనాక, నాతో ప్రయాణం కాకపోతే నా ప్రాణం తీయని ఏడ్చాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, రావణ నువ్వు పరమభక్తుడివి కానీ లింగాన్ని లంకానగరానికి తీసుకెళ్లే యోగం ఉన్నవాడివి కాదు, యోగ జాతకుడివి కాదు, అందుకే నీ కర్మగాలింది, ఈ లింగం ఇక్కడే ఇరుక్కుపోయింది, ఈ ప్రాంతం అత్యంత శక్తివంతమైనది, మహానుభావులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేశారు, ఒకప్పుడు నారదుడు ఇక్కడ తపస్సు చేశాడు, విష్ణువు ఇక్కడ కొంతకాలం తపస్సు చేశాడు, పార్వతీ సమేతంగా నేను కొంతకాలం తపస్సు చేశాను, ఈ పశ్చిమ సముద్ర తీరం అత్యంత పవిత్రమైనది, ఆకర్షణ శక్తి కలిగినది, అద్భుతమైన శ్రీచక్రంతో సమానమైనది, గనకే ఇక్కడికి రాగానే నీకు బుద్ధి ఎలా పుట్టింది, ఇక్కడ విఘ్నేశ్వరుడే లింగాన్ని కింద పెట్టి నీ కార్యక్రమం అంతా భంగమయ్యేలా చేశాడు, ఈ లింగం ఇంకా నువ్వు ఎంత గెంచుకున్నా ఇక్కడి నుంచి కదలదు, ఈ లింగాన్ని కదిలించే శక్తి ఇక నాకు లేదు, కలియుగాంతం వరకు ఈ లింగం ఇక్కడే ఉంటుంది, ఈ లింగం కృతయుగంలో తెల్లగా ఉంటుంది, ఇప్పుడు నీకు త్రేతాయుగంలో ఎర్రగా కనపడుతోంది, నా ఆత్మలింగం 3 రకాలుగా ఉంటుందని చెప్పాడు ఆయన, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాల్లో. కృతేయుగే సహి శ్వేతక, నేను స్ఫటికలింగ రూపంలో తెల్లగా ఉన్న కృతయుగలింగం నీకు ఇచ్చాను, నా ఆత్మలింగం కృతయుగంలో తెల్లగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు త్రేతాయుగంలో దీన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టగానే ఇది ఎర్రగా మారిపోయింది, నువ్వు బుర్రదానికి వేసి కొట్టుకోవడంతో నీ నెత్తురు తగిలి అది పూర్తిగా ఎరుపెక్కిపోయింది, ఈ త్రేతాయుగంలో పూర్తిగా ఎరుపుగానే ఉంటుంది. త్రేతాయాం సోతిలోహిత, అతిలోహిత, మహాలోహిత వర్ణంలో ఒక రకమైన అరుణ వర్ణంలో ఉంటుంది, ఇక భవిష్యత్తులో ద్వాపరే పీతవర్ణశ్చ, ద్వాపర యుగంలో పచ్చగా మారిపోతుంది అనగానే మరి కలియుగంలోనూ అన్నాడు. అదే ఆలోచిస్తున్నాను నేను, కలియుగంలో ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా విఘ్నేశ్వరుడు అన్నాడు, ఈ కలియుగంలో మానవులు పరమపాపాత్ములు, కలియుగంలో మానవులకి మాతృభక్తి ఉండదు, పితృభక్తి ఉండదు, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యాలు తక్కువగా ఉంటాయి, పిల్లల్ని ప్రేమగా చూడరు, పిల్లలు పెద్దల్ని ప్రేమగా చూడరు, గురుభక్తి ఉండదు, పరమ పవిత్రమైన వైదిక ధర్మాన్ని విడిచిపెట్టి దరిద్రపు మతాల జోలికి వెళ్ళి దేవ పాపిని అని పాడుకుని పాపులై నశించిపోతారు. అందువల్ల ఈ కలియుగంలో ఏ రంగు లేకుండా నల్లగా మార్చేయి లింగాన్ని. నల్లని లింగం నల్లని కలిపురుషుడికి చిహ్నం. కలిపురుషుడు నల్లగా ఉంటాడు, నల్ల వస్త్రం ధరిస్తాడు, దరిద్రపు ముళ్ళ కిరీటం పెట్టుకుంటాడు, కోరలు ఎక్కువగా ఉంటాయి, అత్యంత జుగుప్సాకరంగా ఉంటాడు, వాడికి విగ్రహారాధన అంటే అస్సలు పడదు, వాడు ధర్మభ్రష్టుడైపోతాడు, వావి వరస లేకుండా చేస్తాడు. ఈ కలియుగంలో ఉండే పాపాలు ఒకటి రెండని చెప్పడానికి వీలు కాదు, అన్ని పాపాలు. అందుకే కలిపురుషుడికి కొంచెం వినాశనకరమైన రంగు మళ్ళీ నలుపే. కలిపురుషుడిని నాశనం చేయాలంటే నల్ల డ్రెస్ తోటే పూజ చేయాలట. అందుకే శనైశ్చరుడి కోసమని ప్రత్యేకంగా నల్లగొడ్డ వేస్తారు. ఈ నల్లగొడ్డతో శనిని కప్పి పూజ చేస్తే కొంతవరకు కలిదోషం తొలగుతుంది. చాలామందికి తెలియదు కానీ అయ్యప్ప దీక్షలో నల్ల డ్రెస్ పెట్టవని కథలు కూడా అదే ఉద్దేశం. ఈ నల్ల డ్రెస్ వేసుకుంటే కొంతవరకు కలిపురుషుడిని అదుపులో పెట్టచ్చు. అందువల్ల కలియుగంలో ఈ లింగము నల్లగా అయ్యేలా చెయ్యి. కలవు శ్యామో భవిష్యతి అన్నాడు. వెంటనే శివుడు ఏమన్నాడు, నీ కోరిక మన్నిస్తున్నాను, కలియుగంలో ఈ లింగం నల్లని రాతి లింగంగా కనపడుగాక. కలియుగంలో ఇంత లింగం ఉంటే ప్రజలు తట్టుకోలేరు. ఇది అంతకంతకి భువన బ్రహ్మాండాలన్నీ నిండిపోతోంది కాబట్టి సప్తపాతాళ వరకు కింద ఉన్నది అలాగే ఉంటుంది. సప్తపాతాళ లోకముల వరకు కింద ఉన్న ప్రాంతంలో ఉన్న లింగం అలాగే ఉండి పైలింగం మాత్రం చాలా చిన్నగా స్వల్పముగా ఏదో ఈ మాడు ఎంత ఉంటుందో ఒక మనిషి యొక్క మాడు అంతే ఉండేలా చేస్తాను. లింగం చిన్నది కానీ మహాబలం కలిగినది. మహాబలేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతుంది. ఈ మహాబలేశ్వర లింగం అంటే నాకు చాలా ఇష్టం. ఇది నా ఆత్మలింగం. ఇక్కడికి వచ్చి నన్ను పూజించిన వాళ్ళు శంకరధామం పొందుతారు. శివలింగం చ గోకర్ణే ప్రయాత శంకరం పదం. ఈ గోకర్ణానికి వచ్చి శివలింగాన్ని భక్తితో పూజించేటటువంటి వాళ్ళు తప్పక నా లోకానికి వస్తారు. స్వయంగా ముట్టుకుని భక్తితో దాని మీద ఒక పుష్పం లేక పత్రి పెట్టిన వాళ్ళు నా ప్రమద గణాల్లో ఒకళ్ళు అవుతారన్నాడు ఆయన. నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా మనం పెట్టచ్చు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళినవాడు నేను నీళ్లు పోయండి, ఒక్కసారైనా ఒక పత్రి వెయ్యండి. ఇక బిల్వపత్రం గనక అక్కడ శివుడి నెత్తి మీద వేస్తే వాడు ఎంత దరిద్రుడు, పరమపాపాత్ముడు, నీచుడు, క్షుద్రుడైనా సరే వాడు బాగుపడిపోతాడు. ఇదంతా శివుడు చెప్పిన మాటే. ఏ మానవుడు ఏ సమయంలో అయినా సమయంతో సంబంధం లేకుండా పగలు రాత్రి కాలము వర్తమానం అనే తేడా లేకుండా గోకర్ణంలోని శివలింగాన్ని పూజించవచ్చు. అలా పూజిస్తే వాడు బ్రహ్మ పదవి పొందుతాడు. పూజయేత్ శివలింగం తత్సగచ్చేత్ బ్రహ్మణ పదం. ఏదో ఒకనాడు వాడు బ్రహ్మ పదవి పొందుతాడు. బ్రహ్మ విష్ణువు మొదలైన వాళ్ళు నిరంతరం ఆ గోకర్ణ క్షేత్రంలో ఉంటారు. ఇంతెందుకు, ఈ గోకర్ణేశ్వర లింగంలో నాతో పాటుగా బ్రహ్మ విష్ణువు కూడా ఉంటారు. పేరుకి అది మహాబలేశ్వర లింగం కానీ అందులో మేము త్రిమూర్తులను కలిసి ఉంటాం. త్రిమూర్త్యాత్మకం ఇది. ఇది శివుడే చెప్పాడన్నమాట. బ్రహ్మ విష్ణువాది దేవానాం శంకరో హితకామ్య. శివుడు చెప్పిన వాటిని అంగీకరించి బ్రహ్మ విష్ణువులు ఆయనతో కలిసి ఆ లింగంలో నిక్షిప్తమయ్యారంటే ఆ లింగాన్ని మనం ముట్టుకుంటే త్రిమూర్తుల్ని ముట్టుకున్నట్టే, ఆ లింగ దర్శనం చేసుకుంటే త్రిమూర్తుల దర్శనం చేసుకున్నట్టే. ఇది చాలా గొప్ప లింగం. దీనిని అమావాస్య నాడేమో బ్రహ్మ విష్ణువు విశ్వదేవతలు పూజిస్తారు. పూర్ణిమ నాడు యముడు, మృత్యుదేవత, చిత్రగుప్తుడు, అగ్ని, పితృదేవతలు వీళ్ళు పూజిస్తారు. ప్రతి సోమవారం వరుణుడు, సముద్రుడు, గంగా మొదలైన నదులన్నీ పశ్చిమ సముద్రంలో కలిసి ఆ నీళ్లు పట్టుకొచ్చి ప్రతి సోమవారం శివుణ్ణి అభిషేకిస్తాయి. వాయువు, కుబేరుడు, భద్రకాళి, చండిక మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళు ప్రతి శనివారం అక్కడ ఈశ్వరుణ్ణి పూజిస్తారు. దేవతలు, గంధర్వులు ఏకాదశి నాడు, చతుర్దశి నాడు పూజిస్తారు. అష్టమి నాడు, నవమి నాడు పిశాచాలు, బేతాళులు, రాక్షసులు, ఆదిశేషుడు, నాగులు, సకల సిద్ధులు, సనక సనందనాథులు పూజిస్తారు. ఇంకా మహాశివరాత్రి పర్వదినం నాడు మాత్రం అందరూ కలిసి కట్టకట్టుగా అక్కడికి వెళ్ళి శివుణ్ణి పూజించి వెడతారు. ఇహపరాలు రెండు ఇచ్చే అత్యంత పవిత్రమైనటువంటి లింగం ఈ గోకర్ణేశ్వర లింగం. దీని మహిమ చెబుతాను విను. పాపాత్ముల సహితం ఎంత గొప్ప పాపాత్ముడైన, మామూలు పాపాత్ముడని కాదు, ఇక్కడ వాడు చెప్పింది ఏంటంటే నోటితో ఉచ్చరించడానికి కూడా వీలు కాని మహాపాపములు చేసిన వాడు మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాబలేశ్వరుణ్ణి చూచినా, అక్కడికి అడుగు పెట్టినా, ఆరాధించినా విశేష ముక్తి పొందుతారు. ఎందుకంటే అది శివరాత్రి గనుక. ఇప్పుడు చెబుతున్నాడు ఒక గొప్ప కథ బ్రహ్మ నారదునికి, సూత మహర్షి సౌనకాదులకి. ఒక చాండాలి కథ ఇది, పరమ పాపాత్మురాలు బాగుపడినటువంటి కథ ఇది. పూర్వం ఒక పరమ పవిత్రమైనటువంటి వంశంలో ఒక మంచి వేదములు చదువుకున్న పండిత వంశంలో సౌమిని అని పేరు కలిగిన ఒక కన్యక పుట్టింది. దానికి సౌమిని అని పేరెట్టారు. నిజంగా సౌమిని అంటే చంద్రుడి యొక్క కళ అని అర్థం. ఆవిడ ముఖం అలాగే ఉండేదట. సౌమిని నామ చంద్రాస్య సర్వలక్షణ సంయుత. ఈ చాండాలి ఏం కర్మ వచ్చిందో కానీ పరమ పవిత్ర వంశంలో పుట్టింది. సౌమిని అని పేరెట్టారు. చంద్రబింబం లాంటి ముఖం కలిగింది. చిన్నప్పటి నుంచి వికార లక్షణములతో పుట్టింది. కొంతమందికి పుట్టుకతో సంబంధం ఏముందండి? గొప్ప గొప్ప వంశాలు పుట్టి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు లేరు. వంశానికి మనిషి ప్రవర్తనకి సంబంధం లేదు. పరమ బోయవాళ్ళ వంశంలో పాపం వేటాడి బతికేటటువంటి వంశంలో భక్త కన్నప్ప లాంటి మహాత్ములు ఉంటారు. కాబట్టి అన్నిటికీ పరమాత్మునికి కావలసింది భక్తి. ఇది కొంచెం వికారం కలిగినటువంటిది, రకరకాలైన దుర్బుద్ధులు కలిగింది. యవ్వనం వచ్చాక భర్త ఆవిడని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆవిడకి పెళ్ళయింది, మంచి భర్త దొరికాడు. ఎందుకు ఈ భర్త రూపం ఆవిడకి ఆకర్షణగా ఉండేది కాదు, అందుకని వాడికి సరిగ్గా అన్నం పెట్టేది కాదు. దానివల్ల వాడికి రోగం వచ్చి వాడు చచ్చిపోయాడు. సరైన తిండి లేకపోతే కొంతకాలానికి ఏమవుతారు? చస్తారు. ఎక్కడ పడితే అక్కడ చెండాలను తినాల్సి వస్తే కొంతకాలానికి అనారోగ్యం వస్తుంది. మొగుడు పోగానే, అమ్మయ్యా మా నాన్నగారు నా ఇష్టానిష్టములు తెలుసుకోకుండా ఈ దౌర్భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు, వీడితో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, అయినా సరే దురదృష్టవశాత్తు వీడితో ఇంతకాలం గడిపాను, దేవుడే వీడిని పట్టుకుపోయాడు అమ్మయ్యా అనుకుని, ఇప్పుడు నాకు సరైన వాడు ఎక్కడ దొరుకుతాడా అని చూసిందిట. ఆ ఊళ్ళో ఓ మంచి రైతు ఒకడున్నాడు. ఈ రైతు నల్లగా నిగనిగలాడిపోతూ ఉండేవాడు. ప్రతిరోజు పొద్దున్నే ఓ నాగలి గుణపం వేసుకెళ్ళేవాడు. వాడి మీద వ్యామోహం కలిగింది. ఈ చచ్చిపోయిన భర్త ఏమో తెల్లగా ఉంటాడు, వీడు నల్లగా ఉంటాడు. వాడేమో సహజంగా అందగాడు, వీడు చూస్తే ఇంత పొట్టతో భయంకరంగా ఉంటాడు. కానీ ఈ రూపం దానికి ఆకర్షణ కలిగించిందిట. ఈ ఆకర్షణ ఎప్పుడు ఎలా పడుతుందో తెలియదండి బాబు. ఒక్కోసారి విచిత్రంగా ఉంటుందన్నమాట. నాకు ఒక్కోసారి ఈ మనుషులు చూస్తే వీళ్ళు మనుషుల వీళ్ళ పూర్వకర్మ ఇంత దరిద్రంగా ఉంటుంది అనిపిస్తుంది. ఈ నీచుడి వెంట పడింది. ఈ వాడన్నాడు, ఇదిగో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నాతో పాటు మాంసం తినాలి, మద్యం తాగాలి. తాగుతావా అంటే నీ కోసం మద్యం తాగుతా మాంసం తింటా అన్నది. ఇంకేముంది, వీడిని రెండో పెళ్లి చేసుకుంది. అథసా పిసిత ఆహార, ఇక అక్కడి నుంచి పిసిత ఆహార మాంసాహారం మొదలెట్టింది. మళ్ళీ మాంసాహారాల్లో కూడా గొడ్డు మాంసం కూడా తినేసింది. నిత్యమాపీత వారుని, నిత్యం అంటే రోజు అని కాదు, అక్కడ అనుక్షణం అని అర్థం అనమాట. ఆపీత వారుని, వారుని తాగడం మొదలెట్టింది. చీపు లిక్కరు వారుని అంటే మళ్ళీ మహాభయంకరమైనటువంటి కళ్ళు కూడా తాగడం మొదలుపెట్టింది. అజీజనత్ సుతాస్తేన సూద్రేణ సురత ప్రియ, ఇక వాడితో కలిసి 14 మంది పిల్లల్ని కన్నది. ఇష్టం వచ్చినట్టు ఇద్దరు కలిసి తాగడం తినడం మద్యం తాగడం చేయడం మొదలెట్టారు. కాకపోతే ఇది ఒక్క పని మాత్రం చెప్పింది, ఇదిగో నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది అంటే నాకు ఇష్టం, అందుకే అన్నీ విడిచిపెట్టి నీతో వచ్చాను, ఒక్క గోమాంసం మాత్రం నా చేత తినిపించకరా, మిగతా అవన్నీ తినిపించంటే ఫోన్లే గోమాంసం వద్దండవు కదా, పంది మాంసం తిందాం, మన దొడ్లో బోళ్ళు పందులు ఉన్నాయి, రోజు పందిని మూతి కట్టేసి కాళ్ళు కట్టేసి అది గర్రు గర్రు నరుస్తూ ఉంటే దాన్ని బతికొండగా నిప్పుల్లో వేసి కాల్చేసి గీకేసి దాన్ని కోసేసి దాంట్లో కాస్త ఉప్పు కారం కొంచెం కారం ఎక్కువ వేసి కొరివి కారంలో వేసినట్టుగా అది కలిపేసి తినేద్దాం. అంతగా మరీ మన కడుపు మండితే ఆ మాత్రం కళ్ళుందిగా పుచ్చుకుందాం ఫుల్గా అనేవాట. ఈ విధంగా వాళ్ళు సమస్తమైన పాపాలు చేశారు. ఒకరోజు ఏమైంది, భర్తగారు రెండు మూడు రోజులకి పనికొచ్చేటటువంటి కళ్ళు కొండలు ఇంట్లో పెట్టి కళ్ళు ఏమిటో నిలవయ్యే కొద్దీ మత్తుగా ఉంటుంది. ఇందులో రాశారు బాబు, నాకు తెలియదు, వాళ్ళు నన్ను అడగండి. ఆ ఇంట్లో రెండు మూడు కొండలు పెట్టి అక్కడి నుంచి వాడు ఏదో పని మీద వెళ్ళాడు, రాలేదు. అది అర్ధరాత్రి. ఈ తెగ తాగడానికి అలవాటు పడిన వాడు తాగకుండా ఉండలేడో ఏమిటో మరి. అందుకని తన పక్కనున్న మంచం మీద ఇలా చెయ్యేసి, ఏరా ఎక్కడున్నావు అంది. చూస్తే మంచం మీద మొగుళ్ళాడు. అప్పుడు ఆవిడ గుర్తుకొచ్చింది, ఓహో నా భర్త ఇవాళ సాయంకాలం మూడు కొండలతో కళ్ళు ఇంటిలో పెట్టి ఎక్కడికో పని మీద వెళ్ళాడు, ఇంకా రాలేదు. బహుశా ఏ వేటకో వెళ్ళి ఉంటాడు, లేదా దొంగతనానికి వెళ్ళి ఉంటాడు. వాడికి దొంగతనం కూడా ఉందిలేండి వృత్తి, దొంగతనం చేసి డబ్బులు కూడా పట్టుకొస్తూ ఉంటాడు అనుకున్నది. దొంగతనానికో లేకపోతే ఇంకో దేనికో వెళ్ళాడు అనుకున్నది.